హరే కృష్ణ దండప్రణామాలు. అందరు భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. సో మనం ఈరోజు శ్రీమద్ భాగవతం 3వ స్కందం 5వ అధ్యాయం 39వ శ్లోకం నుంచి చర్చించుకుందాము. నేను ముందు ప్లాన్ చేశాను 39 నుంచి 51 వరకు తీసుకుందామని, కానీ అది కుదరదు. ఎందుకంటే చాలా పాయింట్స్ ఉన్నాయి, ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి. కనుక మనము 2 పార్ట్స్లో చేద్దామంట. ఈరోజు 45 వరకు చూద్దామంట, 46 నుంచి 51. అది నెక్స్ట్ క్లాస్లో చూద్దామంట. పర్వాలేదు, నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేశాను, హిందీ క్లాస్లో అవ్వలేదు. అందుకనే నేను ఇక్కడ కూడా 45 వరకే చర్చించుకుంటాను ఈరోజు. అంటే టైటిల్లో మనం లాస్ట్ వరకు పెట్టాం, కానీ ఇది 2 పార్ట్స్లో చేసుకుందామంట. ఇది ముఖ్యంగా ఏంటంటే దేవతల యొక్క ప్రార్థనలు. సో నేను తర్వాత దీన్ని పార్ట్ 1 నేను చేంజ్ చేస్తాను టైటిల్. సో 2 పార్ట్స్లో మనం చేద్దాం ఇది, దేవతల యొక్క ప్రార్థనలు. సో దేవతల యొక్క ప్రార్థనలు వచ్చేసి ముఖ్యంగా ఇప్పుడు సృష్టి జరిగింది, దేవతల యొక్క సృష్టి. ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. సో ఈ ప్రార్థనలు ముఖ్యంగా 3 భాగాల్లో ఉంటాయి, దేవతల యొక్క ప్రార్థనలు. మొదటి ఆస్పెక్ట్ ఏంటంటే 3 విషయాలు ఇందులో మనం చూడగలుగుతాము. మొదటిది ఏంటంటే భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయం తీసుకోవడం, భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించడం, మహిమ మహత్వం గొప్పతనం దాని గురించి వర్ణిస్తారు దేవతలు. తద్వారా నెక్స్ట్ ఎవరు భగవంతుడిని పాదపద్మాలని ఆశ్రయించలేరు, శరణాగతులు అవ్వలేరు భగవంతుడికి, పాదపద్మాలకి. అది నెక్స్ట్ పాయింట్ చెప్తారు. దాని తర్వాత ఎవరు భగవంతుడికి ఆశ్రయతులు, అంటే భగవంతుడిని శరణాగతులు అవ్వగలరు, ఆ విషయాన్ని కూడా చెప్తారన్నమాట దేవతలు. దాని తర్వాత వారికి మార్గదర్శనం చేయమని, జ్ఞానాన్ని సరైన జ్ఞానాన్ని జ్ఞానోదయం చేయమని అలాగే వాళ్ళ బాధ్యతల్ని ఎలా నిర్వర్తించాలో దానికి సరైన మార్గదర్శనం చేయమని వాళ్ళు కోరుకుంటారన్నమాట. ఇది ముఖ్యంగా ఈ దేవతల ప్రార్థనలో జరిగేవి ఉండే విషయాలు. సో మనము మంగళాచరణ చేసుకుని స్టార్ట్ చేద్దామంట. ఓమజ్ఞానతిమిరాందస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మయ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగరూన్ శ్రీయుతాపదకమలం శ్రీగరూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాంతం సజీవం సాద్వైతం సావధూతం వరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యానామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధూభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము ఈరోజు 39వ శ్లోకం నుంచి చర్చను ఆరంభిద్దామంట, దేవతల యొక్క ప్రార్థనలు. సో ఈరోజు ఎంతో మంచి పర్వదినము, ఈరోజు ఏకాదశి, మరియు ఇది పురుషోత్తమ మాసం. సో చాలా ఆస్పీషియస్ డే. దేవా ఉచుహు నమామతే దేవ పదారవిందం ప్రపన్నతాపోపశమాతపత్రం యన్మూలకేతాయతయోంజసోరు సంసార దుఃఖం బహిరుక్షిపంతి. సో దేవతలు ఏం ప్రార్థిస్తున్నారు అంటే, మొదటిది మీ యొక్క పాద పద్మాలు ఒక అంబ్రెల్లా అంటే ఛత్రి, ఏమంటాం తెలుగులో ఛత్రి అంటాము, ఓకే ఒక ఇక్కడ ఏంటంటే తాపోపశమాత పత్రం, ఇది మీ యొక్క అంబ్రెల్లా వంటివి అన్నమాట, మీ యొక్క పాద పద్మాలు. అందులో ఎవరైతే శరణం తీసుకుంటారో వారికి ఎలాగైతే అంబ్రెల్లా మనం పెట్టుకుంటే వర్షం నుంచి మనకు ముక్తి కలుగుతుందో తగలకుండా, అలాగే మనం భగవంతుడి యొక్క చరణాలను ఆశ్రయిస్తే మనకి తాపాల నుంచి ముక్తి కలుగుతుందన్నమాట. గొడుగు గొడుగు, థ్యాంక్ యూ. ఓకే, సో ఇక్కడ పాదపద్మాలని, భగవంతుడి పాదపద్మాలని గొడుగుతో ఇక్కడ కంపేర్ చేస్తున్నారన్నమాట. అందుకనే చాలామంది మహర్షులు వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క పాదపద్మాలని ఆశ్రయిస్తారు. తద్వారా ఎన్ని రకాల తాపాలనైనా సరే ఈ భౌతిక ప్రపంచంలో ఉండే అన్ని తాపాల నుంచి వాళ్ళు ఉపశమనాన్ని వాళ్ళకి దక్కుతుందన్నమాట. తాపోపశమనాత పత్రం అదనమాట, ప్రపన్న. అందుకే వాళ్ళు శరణాగతులు అవుతారు భగవంతుడికి. అందుకే మేము కూడా మీకు ప్రణామాలు అర్పించుకుంటున్నాము అనేసి ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో ఇలా భక్తులు భగవంతుడి శరణాగతి అవుతారు, ఎంతోమంది ఋషులు కూడా భగవంతుడి శరణాగతులు అవుతారు. తద్వారా ఈ భౌతిక జగత్తులో ఉన్న తాపాల నుంచి వాళ్ళు ముక్తులు అవ్వగలరు అని దేవతలు చెప్తూ భగవంతుడి యొక్క పాదపద్మాలని శరణం తీసుకోవడం యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ వారికి ఆయనకి ప్రణామాలు అర్పించుకుంటున్నారన్నమాట. ఇది ముఖ్యంగా ఇందులో మనం చూసేది ఫస్ట్ సెక్షన్లో ఇదే అనమాట, భగవంతుడి యొక్క పాదపద్మాలని శరణం తీసుకోవడం అది ఎంత ఇంపార్టెంట్, అంటే దాని అర్థం ఏంటి, అది ఎలా మనకు అర్థమవుతుంది మనం భగవంతుడి పాదపద్మాలని శరణం తీసుకుంటున్నాం సరిగ్గా అని. సో మరి ఎవరైతే భగవంతుడి పాదపద్మాలని శరణం తీసుకోలేదో ఈ భౌతిక ప్రపంచంలో ఉంటున్నారో మరి వాళ్ళకి భౌతిక ప్రపంచంలో ఉండే క్లేశాలు తాపాల నుంచి వాళ్ళు బయటపడడం అనేది చాలా కష్టం అన్నమాట, వాళ్ళకి వాళ్ళు దాని నుంచి ముక్తి పొందలేరన్నమాట. సో నెక్స్ట్ శ్లోకం చూద్దామంట. ధాతర్యదస్మిన్ భవ ఈశ జీవస్ తాపత్రయేనాభిహతాన శర్మ ఆత్మన్ లభంతే భగవంస్తవాంగ్రి ఛాయాం సవిద్యాం అత ఆశ్రయేమ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన వాళ్ళ ధాత, మీరే మా ధాత అంటే మా పిత, అటువంటి భగవంతుడిని అలా ఉల్లేఖిస్తూ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఏ జీవాత్మలైనా సరే ఎప్పుడు కానీ ఆనందాన్ని సంపూర్ణంగా శాశ్వత ఆనందాన్ని అసలైన ఆనందాన్ని వాళ్ళు అనుభవించలేరు. ఎందుకంటే ఎప్పటికీ వాళ్ళకి మూడు తాపాలు ఉంటాయి, మూడు తాపాలు ఉండడం కారణంగా వీళ్ళు ఎప్పుడు ఈ యొక్క మూడు తాపాల కారణంగా వాళ్ళు ఎప్పుడు సరైన ఆనందాన్ని అసలైన ఆనందాన్ని అనుభవించలేరు. అందుకనే వాళ్ళందరూ ఎవరైతే మీ యొక్క దేర్ఫోర్ ద టేక్ షెల్టర్ ఆఫ్ ద షేడ్ ఆఫ్ యువర్ లోటస్ ఫీట్, మీ యొక్క పాదపద్మాలని ఆశ్రయించుకుంటారు. తద్వారా ఎందుకంటే మీ పాదపద్మాలు ఏంటంటే ఛాయా, మీ పాదపద్మాల యొక్క ఛాయలో ఉంటే సవిద్యాం అత ఆశ్రయేమ, సో మొత్తం జ్ఞానం అనేది కూడా వాళ్ళకు లభిస్తుంది. తద్వారా ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఇక ముందు చెప్పారు, ఫస్ట్లో ఏం చెప్పారు మనకు ఫస్ట్ శ్లోకంలో ముందు చూసాం, దీనికన్నా ముందు మీ యొక్క పాదపద్మాలని ఆశ్రయించుకుంటే అన్ని తాపాల నుంచి మేము ముక్తులు మొదలుతామని. ఇక్కడ కూడా అదే విషయం చెప్తున్నారు, ఒకవేళ మీ పాదపద్మాలను ఆశ్రయించుకోకపోతే మనం ఈ తాపాల నుంచి ముక్తి పొందలేము అని. మరియు మీ పాదపద్మాలను ఆశ్రయించుకుంటే ఎలా ముక్తి పొందుతున్నాము, ఎందుకంటే సవిద్యాం కావాల్సిన జ్ఞానం అంతా మనకు లభిస్తుంది. అంటే ఇక్కడ జ్ఞానానికి మన తాపాల నుంచి ముక్తి లభించడానికి ఒక కనెక్షన్ ఉందన్నమాట, అది ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ తాపాలంటే ఏవి అంటే అవి మూడు తాపాలు ఉంటాయి కదా, మూడు క్లేశాలు, ఆధ్యాత్మిక క్లేశ, ఆదిభౌతిక క్లేశ, ఆదిదైవిక క్లేశ. ఇవి ముందు కూడా ఒకసారి చర్చించుకున్నాం మనం, సో వాటి గురించి ఇప్పుడు నేను డిస్కస్ చేయను. సో వీటన్నిటి నుంచి కూడా మనకు ముక్తి లభిస్తుందంట. సో ఇక్కడ మనకు ఒక స్టేట్మెంట్ ఉంది, ప్రభుపాల ద్వారా ఒక పారాగ్రాఫ్ ఉంది, మొత్తం పారాగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది మనకు సరిగ్గా అర్థం చేసుకుంటే అసలు భక్తి అంటే ఏమిటి, అసలు భక్తి మార్గంలో మనం ఉండి మనం ఎలా భౌతిక తాపాల నుంచి భౌతిక ప్రాబ్లమ్స్ సఫరింగ్, మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మరి మనం భక్తి చేసుకున్నంత మాత్రం జన్మముత్తు జరావ్యాధి ఉండదా, లేకపోతే ఆధ్యాత్మిక క్లేశ, ఆదిభౌతిక క్లేశ, ఆదిదైవిక క్లేశాలు జరగవా, జరుగుతాయి. భూకంపం రాదా, వస్తుంది. భూకంపం వచ్చినప్పుడు భక్తులు అభక్తులు ఇద్దరికీ భూకంపం వస్తుంది తెలుస్తుంది. సో అలా అంటే మరి ఇవన్నీ ఉంటే మరి ఎలా ముక్తి చెందుతారు, ముక్తి కలుగుతుంది మనకి, ముక్తి మనము వీటి ద్వారా మనకు ముక్తి ఎలా కలుగుతుంది అంటే వీటి ద్వారా మనము ఏమాత్రం దుఃఖానికి లోను కాం, ప్రభావితం కాం. ఇవేవి మనను దుఃఖానికి లోను చెయ్యలేవు. రావచ్చు అవి, జన్మ మృత్యు జరావ్యాధి రావచ్చు, కావచ్చు. ఆధ్యాత్మిక క్లేశ, ఆదిభౌతిక క్లేశ, ఆదిదైవిక క్లేశ, అన్ని క్లేశాలు రావచ్చు. కానీ మీరు దాని చేత దాని ద్వారా దుఃఖాన్ని అనుభవించరు. అంటే ఇప్పుడు రెండు రకాల ఒక స్టేట్మెంట్ ఇంకో దగ్గర వస్తుంది. సో పెయిన్ ఈజ్ కంపల్సరీ కానీ సఫరింగ్ ఈజ్ ఆప్షనల్. అంటే మీరు మీకు దెబ్బ తగలొచ్చు కానీ మీరు బాధపడుతున్నారా లేదా అనే విషయం సపరేట్ అన్నమాట. మీకు ఒకసారి దెబ్బ తగిలినా బాధ కలగకపోవచ్చు, ఒకసారి దెబ్బ తగలగానే బాధ కలగవచ్చు. సో కంపల్సరీ బాధ కలగాలని గ్యారంటీ లేదనమాట. అది దేని మీద ఆధారపడి ఉందంటే జ్ఞానం అనే ఒక ఎలిమెంట్ ఉంది, దాని మీద చాలా ఆధారపడి ఉంటుంది అనమాట. మీ యొక్క చేతన ఎలా ఉంటుంది దాన్ని బట్టి. సో ఈ స్టేట్మెంట్ ఏంటంటే, ద ఆర్గ్యుమెంట్ దట్ అన్లెస్ వన్ హాస్ ప్రాపర్ నాలెడ్జ్ వన్ కెనాట్ బి ఫ్రీడ్ ఫ్రమ్ మెటీరియల్ మిజరీస్ ఇస్ అన్డౌటెడ్లీ ట్రూ. అంటే ఎవరికైతే సరైన జ్ఞానము లేదో అప్పటి వరకు వాళ్ళు భౌతిక కష్ట ఇదేంటి మెటీరియల్ మిజరీస్ ఈ భౌతిక క్లేశాలు కష్టాల నుంచి వాళ్ళు ఎప్పటికైనా సరే ముక్తులు కాలేరు. అంటే మనకు సరైన జ్ఞానం ఉంటే మనము ఈ యొక్క భౌతిక కష్టాలు తాపాల నుంచి కూడా మనము ప్రభావితం కాకుండా దుఃఖానికి లోను కాకుండా ఉండవచ్చు అన్నమాట. ఇది ముఖ్యమైన విషయం. భక్తులు కూడా జన్మ మృత్యు జరావ్యాధి జరుగుతుంది, వాళ్ళకు కూడా రోగాలు వస్తాయి, వాళ్ళు కూడా చనిపోతారు, వాళ్ళు కూడా జన్మిస్తారు, వాళ్ళు కూడా ముసలాళ్ళు అవుతారు, అన్నీ జరుగుతాయి. అలాగే భూకంపం వస్తే అందరికి జరిగినట్టే మనకు కూడా ఎఫెక్ట్ జరుగుతుంది, సునామీ వస్తే మనకు కూడా అదే ఎఫెక్ట్ జరుగుతుంది అందరికి జరిగినట్టే. సో కానీ ఇప్పుడు పాయింట్ అండ్ కరోనా ఉంది, కరోనా ద్వారా అందరూ అందరికీ ఆ ఒక ఏంటంటే ఏదైతే ఎఫెక్ట్ జరగాలో ప్రతి ఒక్కరి మీద నడుస్తుంది. ఏదో భక్తుడైతే మీకు కరోనా ఇన్ఫెక్షన్ అవ్వదు అలాంటి రూల్ ఏం లేదు, అవునా? కాకపోతే మరి మీరు బాధపడకుండా ఎలా ఉండవచ్చు అదనమాట పాయింట్. కష్టం వచ్చినా బాధపడకుండా ఉండవచ్చు అన్నమాట. అది దానికి సరైన జ్ఞానం కావాలంట. అలా ఎవరైతే భగవంతుడి శరణాగతులు అవుతారో, భగవంతుడి శరణాన్ని ఆశ్రయిస్తారో, వారికి సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది లభిస్తుంది. సో ఇక్కడ సరైన జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం, భగవంతుడికి సంబంధించింది మొత్తం జ్ఞానం లభిస్తుంది. తద్వారా ఏంటంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం లభించడం ద్వారా ఇంకా భగవంతుడిని సంపూర్ణంగా ఆశ్రయించడం ద్వారా ఆటోమేటిక్గా లభిస్తుంది. సపరేట్గా ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. మనం భక్తి మార్గాన్ని అనుసరించేస్తే, మనం ఈ భక్తి మార్గంలో ఇప్పుడు ఇదేంటి మనం చేసేది, భాగవతాన్ని చదువుకుంటున్నాం, భగవద్గీత చదువుకుంటాం, ఇలా సరైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం పొందుతున్నాం భక్తి మార్గంలో. ఎందుకంటే భక్తి మార్గం మనకు స్టార్ట్ అయ్యేదే శ్రవణం కీర్తనం కదా. శ్రవణం అంటే వినడం. ఆ వినడంలో ఏం వింటున్నాం, ఆధ్యాత్మిక జ్ఞానం భగవంతుడి గురించి వింటున్నాం కదా, భగవంతుడి యొక్క బోధనలు శిక్షణలను కూడా వింటాం. సో భగవంతుడు ఇచ్చే బోధనలు భగవద్గీత భాగవతంలో ఇందులో సంపూర్ణ జ్ఞానం ఉంటుందన్నమాట, ఆధ్యాత్మిక జ్ఞానం. తద్వారా ఈ ఆధ్యాత్మిక జ్ఞానంతో మనం అర్థం చేసుకుంటాం ఈ భౌతిక విషయాలు అశాశ్వతం, ఈ భౌతిక విషయాల పట్ల మనకు ఆసక్తి ఉండకూడదు, మనం భౌతికలు కాదు, మనం భౌతిక శరీరం కాదు, మనం ఆత్మ అనే విషయాన్ని అర్థం చేసుకుంటాం మనం. ఈ అలా అర్థం చేసుకొని మనము భక్తి చేసుకుంటాం భగవంతుడికి, శుద్ధ భక్తి చేసుకుంటాం. సో ఇక్కడ మరి అలా భక్తి ఈ సరైన జ్ఞానంతో మనం సరిగ్గా భక్తి చేసుకుంటే అప్పుడు మనము ఈ యొక్క భౌతిక కష్టాలతో బాధపడకుండా ఉండగలమంట. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చయద హైతుకం. సో ఈ విషయము దీని తర్వాత నెక్స్ట్ శ్లోకాల్లో కూడా వస్తుంది, కానీ ఈ తాత్పర్యంలో కూడా ప్రభుపాద ద్వారా ఈ శ్లోకాన్ని ఇచ్చారు, ఎందుకంటే దీని కనెక్టెడ్ కనుక. సో ఎవరైతే వాసుదేవ భగవంతుడి వాసుదేవుడికి ఎప్పుడైతే మనం శుద్ధభక్తి చేసుకుంటామో దాని ప్రయోజనం ఏంటి అంటే, మనకు జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం చ హైతుకం. మనకి రెండు వస్తాయి, ఒకటి ఏంటంటే జ్ఞానం, ఇంకోటి వైరాగ్యం, రెండు ఉత్పన్నమవుతాయి. సో జ్ఞానము వైరాగ్యం అనేది మనం సరిగ్గా భగవంతుడికి భక్తి చేసుకుంటే ఉత్పన్నమయ్యే, సహజంగా ఉత్పన్నమయ్యే విషయాలన్నమాట. అంటే సపరేట్గా మనము ఏదో భక్తి చేసుకోవడానికి మనం ఎలాగైతే శ్రవణం కీర్తనం చేస్తున్నామో సరిపోతుంది, మనం భగవద్గీత భాగవతం చదువుకుంటాం సరిపోతుంది. ఇంకా మళ్ళీ ఏదో వేరే జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఏం ప్రయాసం చేయాల్సిన అవసరం లేదు. మన భక్తి శాస్త్రాలు ఉన్నాయి, వేదిక గ్రంథాలు సరిపోతుంది మనకి. అలాగే అలా ఇది వైరాగ్యం, వైరాగ్యం మరి ఎలా మనం భౌతిక ఆసక్తుల్ని తగ్గించుకోవాలి అనే దాని గురించి మళ్ళీ సపరేట్గా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి అర్థమైపోతుంది, అరే అసలైన విషయం మనం భక్తి, భగవంతుడు భక్తి చేసుకొని భగవద్ధామానికి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండాలి కాదు, ఇక్కడ సెటిల్ అవ్వాల్సింది కాదు మనము భౌతిక ప్రపంచంలో. సో ఇక్కడైనా ఇది అంత అశాశ్వతం, ఎలాగో ఎప్పుడో ఊడేదే, ఎప్పుడో చచ్చేదే అంత. సో అటువంటి దానికోసం మనం ఒకరోజు ఊడుతుంది, ఒకరోజు చచ్చిపోతుంది. సో అటువంటి శరీరం కోసం కానీ, అటువంటి బంధాల కోసం కానీ, అటువంటి వస్తువుల కోసం కానీ, అటువంటి సంపద కోసం కానీ, అటువంటి పేరు ప్రఖ్యాతలు, ప్రతిష్ట, పరువు, అహంకారం ఇటువంటి కోసం కూడా మనం ఎక్కువగా బాధపడవలసిన అవసరం లేదు. సో ఎవరో ఒకరు మృతి చెందుతారు. సో మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఓహో వాళ్ళు చనిపోయారు, వాళ్ళు మరి చనిపోతే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అరే వాడు మరి భక్తి చేసుకున్నాడు, భక్తి చేసుకుని భగవద్ధామానికి వెళ్ళిపోయేవాడు మంచిది, కానీ భక్తి చేసుకోకపోతే ఏదో ఒకటి మరి వాడి భగవద్ధామానికి అట్లీస్ట్ మన ఆత్మ ఏదో ఒకటి లాభం వచ్చే విధంగా ఏదో ఒక కార్యం చేయడానికి ప్రయత్నించాలి. సో ముఖ్యంగా ఏంటంటే, మనము ఈ భౌతిక శరీరం అనేది శాశ్వతం కాదు, భౌతిక జగత్తే ఒకరోజు నశించిపోతుంది, కనుక ఆ విషయాన్ని అర్థం చేసుకొని వాటి గురించి బాధపడకుండా ఉండడం అన్నమాట. అవి జరిగినప్పుడు కూడా, అంటే ఎవరైనా చచ్చిపోయినప్పుడు కూడా మనకు ఆ బాధ అనేది కలుగుతుంది. మనకు ఆధ్యాత్మిక స్థాయిలో బాధ ఏంటంటే, అరే మనకు వారి యొక్క సాంగత్యాన్ని, ఒకవేళ భక్తులు అయితే వారి యొక్క సాంగత్యాన్ని మనం కోల్పోయామని, ఒకవేళ అభక్తులు అయితే మన బాధ ఏంటంటే, అరే భక్తి మార్గంలో రాకముందే చచ్చిపోయాడు పత, ఎక్కడ వెళ్ళాడో తెలియదు మరి మనకి. ఇప్పుడు మన బాధ అది, మన బాధ ఏంటంటే ఒకవేళ భక్తుడు చనిపోతే అయ్యో మనకు ఆ మంచి భక్తుడు యొక్క సాంగత్యం మనకు మిస్ అయిపోయాం, ఇప్పుడు అతను భగవద్దాం వెళ్ళిపోయాడు దానికోసం మనం హ్యాపీ. కానీ ఒకవేళ అభక్తుడు చనిపోతే, మన బంధువే కానివ్వండి, ఫ్రెండే కానివ్వండి, ఒక అభక్తుడు అయితే వీడిని నేను భక్తు చేయలేకపోయాను, వీడిని భక్తి మార్గంలోకి తీసుకొని రాలేకపోయాను, సో భక్తిలో రాకముందే చనిపోయాడు, ఇప్పుడు పతాన ఎక్కడ వెళ్తాడు, ఎక్కడ వెళ్ళిపోయే, ఎక్కడ కష్టాలు పడుతున్నాడు, మరి ఆయన చేసుకున్న పాపకర్మాలు పుణ్యకర్మాల ప్రకారం ఆయన ఫలితాన్ని అనుభవిస్తూ వేరే ఇంకో శరీరాన్ని ధరించుంటాడు. సో అలా మన బాధ ఆ రకంగా ఉంటుందన్నమాట. అంతేగాని బయట ఏడుస్తూ ఉంటారు కదా, అయ్యో నన్ను వడిదిలు ఏడిపోయారు, నన్ను ఎవరు చూసుకుంటారు, నాకు తిండి ఎవరు పెడతారు, అయ్యో అయ్యో అని ఏడుస్తూ ఉంటారే, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారని. అటువంటి టైప్ ఆఫ్ ఏడుపు కాదనమాట మంది, మన బాధ వేరే టైప్ ఉంది. మన ఆధ్యాత్మిక స్థాయిలో మన బాధ ఉండాలి. సో ఈ బాధ వేరన్నమాట. సో భౌతికంగా మనము బాధపడం. సో అలాగే ఏమైనా కోల్పోయామనుకోండి, పదవి కోల్పోయినా, డబ్బు కోల్పోయినా, బిజినెస్లో లాస్ అవ్వచ్చు, ఎవరైనా మోసం చేయొచ్చు మని, లేకపోతే ఏదైనా ఎవరో ఒక మాట అంటడమని, ఏదో అందరి ముందు పరువు తీస్తారు, ఇలాంటివి ఏవో జరుగుతూ ఉంటాయి అవునా భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు. సో ఇలాంటివన్నిటిని పట్టించుకోము మనం ఎక్కువగా, ఎందుకంటే అవి ఎలాగో పోయేవి. సో దాని గురించి బాధపడడం అనవసరం. మనము మన బాధ్యతాయుతంగా మనం సేవ చేస్తాం, భౌతిక ధర్మాల్ని నిర్వర్తిస్తాం, భగవత్ సేవ చేస్తాం. ఆ భౌతిక ధర్మాలు ఎందుకు నిర్వర్తిస్తున్నామంటే అవి భగవత్ సేవ భాగంగా, సపరేట్గా ఏం కాదు. కానీ మనం ఎంత నిర్వర్తించినా కానీ అప్పుడప్పుడు లాస్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా చనిపోవచ్చు, మన చేతుల్లో లేదు అది. సో మన చేతుల్లో ఉన్న కార్యాలు మనం చేసి మిగతాదంతా భగవంతుడి దయ, ఆ విధంగా మనం ఆలోచిస్తాం. కనుక ఏ జరిగినా సరే మనం మన కర్తవ్యాన్ని మనం సరిగ్గా నిర్వర్తించిన తర్వాత ఇంకా జరిగే విషయాలు జరుగుతాయి. సో దానికి మనం బాధపడం అన్నమాట, భౌతిక రూపంగా మనం బాధపడం. మనం ఏదైనా సరే ఆధ్యాత్మిక దృష్టితోనే ఆలోచించాలి, చూడాలి. అప్పుడేంటంటే మనము భౌతిక విషయ వస్తువుల కోసం ఎక్కువగా బాధపడము, దాని యొక్క బాధ నుంచి మనకు ముక్తి కలుగుతుంది అన్నమాట. తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి భుక్తి యోగం తాం ఏనమాం ఉపయంతితే. సో ఈ విధంగా ఎప్పుడైతే మనము భగవంతుడికి భక్తి చేసుకుంటాము సంపూర్ణ భావనతో, తేషాం సతత యుక్తానాం ఎవరిప్పుడు భగవంతుడికి భక్తి చేసుకుంటే, భజతాం ప్రీతిపూర్వక ఎంతో ప్రీతితో భగవంతుడికి భక్తి చేసుకున్నప్పుడు మనకు భగవంతుడు దదామి బుద్ధి యోగంతం కావలసిన బుద్ధిని ప్రసాదిస్తాడు. మనము పై స్థాయికి చేరుకున్నాం అనుకోండి ఆల్రెడీ, అంటే మనం ముందు కూడా చర్చించుకున్నాం ఈ విషయాన్ని, మనకు గురువు సాధువు శాస్త్రాల ద్వారా మనకు అసలైన జ్ఞానాన్ని, బుద్ధిని, జ్ఞానాన్ని మనకు దక్కుతాయి. ఇప్పుడు మనం అలాగే నేర్చుకుంటున్నాం, కానీ మనం ఎప్పుడైతే సాధనా స్థాయి నుంచి క్రాస్ అయ్యి అరాగాత్మిక రాగానుగ భక్తి స్థాయికి మనం వెళ్ళిపోయామనుకోండి, రాగాత్మిక భక్తి రాగానుగ భక్తి స్థాయికి వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు ఏంటంటే ఇంకా మనకు భగవంతుడు చైత్య గురు పరమాత్మ డైరెక్ట్గా లోపల నుంచి మనకి ఆదేశాలను ఇస్తుంటాడు, ఏం చేయాలి ఏం చేయకూడదు అని మార్గదర్శనం చేస్తూ ఉంటాడు. అది చాలా హై స్టేజ్. మన స్టేజ్లో మనం గురువు సాధు శాస్త్రాల ద్వారా మనం భగవంతుడి యొక్క ఈ యొక్క విషయాల్ని మనం నేర్చుకుంటాం అన్నమాట. ఆ విధంగా మనం భక్తి చేసుకుంటాం. సో నెక్స్ట్ శ్లోకాలు చూద్దామంట. మార్గం దియత్తే ముఖ పద్మనీఢై ఛందస్సుపర్ణే ఋషయో వివిక్తే యస్యాగమ శోధశరిద్వరాయ పదం పదం తీర్థపద ప్రపన్నా. సో ఇక్కడ ఏం చెప్పారంటే నెక్స్ట్ భగవంతుడి యొక్క పాద పద్మాలు అవి అన్ని తీర్థస్థలాలు ఆయన పాద పద్మాల్లోనే దగ్గర ఉన్నాయి, శరణాగతమై ఉన్నాయి. సో అందుకనే ఎవరైతే సరైన తెలివి సరైన విజ్ఞానం అన్ని వేదశాస్త్రాలు తెలిసిన ఎవరైతే గొప్ప గొప్ప ఋషులు ఉంటారో వారు భగవంతుడి యొక్క పాద పద్మాల్ని ఆశ్రయిస్తారు. వారి యొక్క జీవితంలో ప్రతి క్షణం వాళ్ళు భగవంతుడికి ఆశ్రయం భగవంతుడి శరణాన్ని తీసుకుంటారు. ఎలాగా అంటే గంగాదేవిలో గంగలో స్నానం చేసి, ఎలా గంగా మీకు తెలుసు కదా భగవంతుడి చరణాల నుంచి తాకి వచ్చింది కనుకనే అది పవిత్రం అని అన్ని రకాల పాపాల నుంచి తొలగించగలదు. అందుకే ఆ విధంగా గంగలో స్నానం చేసి కూడా మనం భగవంతుడి శరణ అంటే చరణ ఆశ్రయాన్ని గ్రహించవచ్చు. సో అలా కొంతమంది అలా ఎంతోమంది భగవంతుడికి శరణాగతులు సంపూర్ణంగా ప్రతి క్షణం కూడా భగవంతుడికి శరణాగతం అవుతారు. ఒక ఉదాహరణకి ఇలా గంగలో స్నానం చేసి కూడా. సో ఇదన్నమాట అంటే వైదిక జ్ఞానాన్ని ఎవరైనా సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు అంటే వాళ్ళు భగవంతుడికి శరణాగతులు అవుతారు. ఎందుకంటే అక్కడే అంత మనకు దాని ద్వారా మనకు అసలైన అభయం లభిస్తుందని మనకు తర్వాత కూడా వస్తుంది. సో అదే మనకు భగవద్గీతలో కూడా సారం ఇచ్చారు, వేదైశ్చ సర్వేర్ అహం ఏవ వేద్యో వేదాంత కృద్వేద విధేవచాహం. సో వేదాల సారమంతా భగవంతుడు అర్థం చేసుకోవడం. సో భగవంతుడి యొక్క చరణాలను ఆశ్రయించడం అంటే సో భగవంతుడి యొక్క ఆదేశాలని భగవంతుడి యొక్క చరణాల దగ్గర ఉండేది ఆయన యొక్క శుద్ధ భక్తులు ఎప్పుడు, సో వారిని ఆశ్రయించడం, భగవంతుడి యొక్క మహిమల్ని భగవంతుడి యొక్క ఆదేశాలని స్వీకరించి పాటించడం ఇవన్నీ అన్నమాట. ఎందుకంటే మనము మన సరస్సుని భగవంతుడి చరణాల దగ్గర పెట్టేసామంటే ఇంకా మనం భగవంతుడికి భగవంతుడి మనం ఇంకా మనము అంటే శరణాగతులు అవుతున్నామంటే మనం స్వీకరిస్తున్నాం భగవంతుడు మనకన్నా గొప్ప, ఆయన ఏం చెప్తే మనం అది పాటిస్తాము పాలిస్తున్నామని అలా అన్నమాట. సో భగవంతుడికి శరణాగతులు అవడం అంటే భగవంతుడి చరణాలని ఆశ్రయించడం అంటే ఇలా అన్నమాట. సో భగవంతుడి యొక్క ఆదేశాన్ని వినడం, భగవంతుడి గురించి వినడం, తద్వారా ఏమవుతుందంటే మనకి సరైన జ్ఞానం అనేది లభిస్తుంది, తద్వారా వైరాగ్యం అనేది ఉత్పన్నమవుతుంది. అది మెల్లిగా నెక్స్ట్ శ్లోకంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో యశ్రద్ధయా శ్రుతవత్యా చ భక్త్యా సంవృజ్యమానే హృదయావదాయ జ్ఞానేన వైరాగ్యబలేన ధీరా వ్రజేమ తత్తేంగ్రి సరోజ పీఠం. సో అది ఇక్కడ చెప్పాం కదా, వినడం భగవంతుడిని శరణాగతులు అవడం భగవంతుడి చరణాలని ఆశ్రయించడం అంటే ఫస్ట్ భగవంతుడి గురించి విని యశ్రద్ధయా శ్రుతవాత్యా చ భక్త్యా. ఒక భక్తుడు శ్రద్ధతో భగవంతుడి గురించి విని ఆ తర్వాత హృదయంలో భగవంతుడి గురించి ఆ విధంగా విన్నదే ధ్యానం చేసుకోవడం ఎల్లప్పుడూ హృదయంతో. తద్వారా ఏం జరుగుతుంది, భగవంతుడి నుంచి విని ఆ విషయాలపైన ధ్యానం చేసుకొని దాన్ని ఆలోచించడం ద్వారా మనకు అసలైన జ్ఞానం ద్వారా మనకు జ్ఞానోదయం అవుతుంది అన్నమాట. ఆ జ్ఞానోదయం అసలైన జ్ఞానోదయం ఎప్పుడైతే అవుతుందో మనకి అసలైన వైరాగ్యం అనేది వస్తుంది. జ్ఞానేన వైరాగ్య బలేన ధీరా. సో ఈ విధంగా ఈ భగవంతుడి చే మనకు లభించిన ఆధ్యాత్మిక జ్ఞానం అది సరిగ్గా పనిచేస్తుంది అంటే మనకు అర్థమైంది అంటే మనలో ప్రవేశించింది అంటే మనకు అర్థమైంది అంటే మనకు ఒక వైరాగ్యం అనేది ఉత్పన్నమవుతుంది. ఆ వైరాగ్యం అనేది భౌతిక ఆసక్తి, భౌతిక విషయాలు, భౌతిక వస్తువులు, భౌతిక శరీరం, ఇటువంటి భౌతిక ప్రపంచం పట్ల. తద్వారా బికమ్స్ పాసిఫైడ్, ధీరా, ఒక వ్యక్తి ధీరా అయిపోతాడు. ధీరా అంటే ఇంకా విచలితం కాడనమాట. ఆ వ్యక్తి విచలితం కారు ఎటువంటి భౌతిక ప్రలోభాలకు కానీ లేకపోతే కష్టాలకు కానీ భౌతిక విషయాల పట్ల వాళ్ళు ప్రభావితం కాకుండా, ధీరా అంటే ప్రభావితం కాకుండా ఉండగలుగుతారనమాట. అందుకనే మేమందరం దేవతలు అడుగుతున్నారు, ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు. అందుకే మేమందరం కూడా మీ దగ్గర మీకు మీ యొక్క పాదపద్మాలకు శరణాగతులు అవ్వాలనుకుంటున్నాము అని. సో అందుకే ప్రభుపాల వారు ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాశారు, ఏమని, నాలెడ్జ్ మస్ట్ బి ఫాలోడ్ బై డిటాచ్మెంట్. సో అసలైన జ్ఞానం అంటే, మీకు అసలైన జ్ఞానం అర్థమైంది అంటే అదేదో ఇన్ఫర్మేషన్ కాదు. ఓ, నేను 10 లెక్చర్లు వినేశాను, 10 బుక్కులు వినేశాను, 10 బుక్కులు చదివేశాను, సో మనకు అన్ని భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృత, ఇంకా వేదాలు, పురాణాలు అన్నీ నేను నేర్చేసుకున్నాను, నాకు చాలా నాలెడ్జ్ వచ్చేసింది. నీకు ఇన్ఫర్మేషన్ రావచ్చు, ఎక్కడ ఏముంది అనే విషయం తెలిసి రావచ్చు, మీకు గుర్తుండొచ్చు, మెమరీ పవర్ కూడా బాగా ఉండొచ్చు. సో ఇది భక్తికి డైరెక్ట్ లింక్ లేదన్నమాట. ఇక్కడ మనకి ఎప్పుడు లింక్ అనేది అర్థమవుతుందంటే, మనకు నిజంగా అసలు ఆ జ్ఞానం యొక్క లాభం లభించింది అంటే, అసలైన జ్ఞానం మీకు లభించింది, మీకు ఆ జ్ఞానం అర్థమైంది అంటే ఏంటంటే వైరాగ్యం అనేది ఉత్పన్నమైంది. నాలెడ్జ్ మస్ట్ బి ఫాలోడ్ బై డిటాచ్మెంట్, ఇక్కడ రాశారు ప్రభుపాల ద్వారా, అదే మనకు శ్లోకంలో కూడా ఇచ్చారు. తద్వారా ఏమవుతుందంటే ఆ డిటాచ్మెంట్ రావడం ద్వారా మీరు ఇంకా ఆసక్తి లేదు మీకు అక్కడ. కాబట్టి ఆ భౌతిక, ఇప్పుడు చెప్పాం కదా, ఒకవేళ మీకు బిజినెస్ లాస్ అయినా కానీ మీరు సరిగ్గా చేశారు బిజినెస్, దాని తర్వాత లాస్ అయింది అంటే భగవంతుడి దయ. అలాగనేసి మనము ఇక్కడ వైరాగ్యం అంటే ఒక చాలామంది తప్పుగా అర్థం చేసుకునేది ఏంటంటే ఇర్రెస్పాన్సిబుల్, కేర్లెస్ అవ్వడం, నిర్లక్ష్యంగా జీవించడం, అది కాదు. ఆలస్యంగా అంటే అలసట, సారీ వాడిని లేజీనెస్ ఏమంటాం మనము, లేజీగా అంటే నిర్లక్ష్యంగా, కేర్లెస్ కదా నిర్లక్ష్యం అంటే, నిర్లక్ష్యంగా లేకపోతే బాధ్యత రహితంగా లేకపోతే లేజీ అంటే అలసట కాదు, ఏమంటుంది దాన్ని, లేజీని ఏమంటారు ఎగ్జాక్ట్లా నాకు గుర్తుకు రావట్లేదు వర్డ్, సోమరితనం, థ్యాంక్ యూ, బద్ధకం, థ్యాంక్ యూ, బద్ధకం, సోమరితనం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇలా బతకడం కాదు వైరాగ్యం అంటే. వైరాగ్యం అంటే ఏంటంటే మనము బాధ్యతాయుతంగానే వ్యవహరిస్తాము, కానీ ఎప్పుడైతే ఒకవేళ మనకు ఒకవేళ ఏదైనా కష్టం కలిగినా, ఏదైనా సమస్య వచ్చినా, భౌతిక దృష్టికోణంతో ఏదైనా లాస్ అయినా, ఏదైనా సరే భౌతికంగా ఎక్కువ ప్రాఫిట్ లాస్ ఏదైనా సరే, మనం ఎక్కువగా విచలితం కామన్నమాట, ప్రభావితం అంటే దాని ద్వారా ఏదైనా భౌతికంగా ఏదైనా నష్టపోతే దానికి దుఃఖానికి మనం భౌతిక స్థాయిలో లోనవ్వము. ధీరా అంటే అయినా కానీ స్టేబుల్గా ఉండగలమన్నాడు, మెంటలీ స్ట్రాంగ్, స్టేబుల్గా ఉండగలం అనమాట. అది స్పిరిచువల్లీ స్ట్రాంగ్ అంటే వాళ్ళు ఆటోమేటిక్గా మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటారు. కొంతమంది భక్తి చేసుకుంటూ కూడా మెంటల్లీ చాలా వీక్ ఉంటారు, అంటే వాళ్ళ భక్తి ఇంకా స్ట్రాంగ్గా లేదు, వాళ్ళ యొక్క జ్ఞానం అనేది సరిగ్గా లేదనమాట ఎలిమెంట్. వాళ్ళు ఇంకా సూపర్ఫిషియల్గా, చెప్పాలంటే ఎమోషనల్గా భక్తి చేసుకుంటున్నారు. సో మనం ఎమోషనల్గా భక్తి చేసుకోకుండా ఏదో భావాలతో నిండడమే కాకుండా సరైన జ్ఞానంతో కూడా నిండి ఉండాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మనం మెంటల్లీ చాలా స్టేబుల్గా ఉంటాం అన్నమాట. భౌతికంగా ఎంత అప్ అండ్ డౌన్స్ జరిగినా కానీ మీరు దాన్ని తట్టుకునే శక్తి. సో భక్తిలో మీకు వచ్చేది ఏంటంటే శక్తి లభిస్తుంది మీకు. భౌతిక ఎన్ని కష్టాలైనా ఎదుర్కొనే మానసిక శక్తి అనేది లభిస్తుంది. సో యాక్చువల్లీ స్పిరిచువల్లీ స్ట్రాంగ్ ఉంటే, మెంటల్లీ కూడా స్ట్రాంగ్ ఉంటే, మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటే అప్పుడు మనం సరిగ్గా వ్యవహరించవచ్చు, మన శరీరాన్ని కూడా సరిగ్గా మనం సంరక్షించుకోవచ్చు. సో ఫస్ట్ స్పిరిచువల్లీ స్ట్రాంగ్ ఉంటే నెక్స్ట్ మెంటల్లీ స్ట్రాంగ్ అవుతారు, మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటే నెక్స్ట్ ఫిజికల్లీ కూడా స్ట్రాంగ్గా ఉండొచ్చు అదనమాట. సో ఆధ్యాత్మిక స్థాయిలో మీరు స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు మానసిక స్థాయిలో కూడా స్ట్రాంగ్గా ఉంటారనమాట. అలాగే తర్వాత శారీరక స్థాయిలో కూడా మీరు స్ట్రాంగ్గా ఉండవచ్చు. మీరు స్పిరిచువల్లీ వీక్ ఉన్నారనుకోండి, మెంటల్లీ వీక్ అయిపోతారు, ఫిజికల్లీ కూడా తర్వాత వీక్ అయిపోతారు, చాలా రకరకాల రోగాలకు కూడా లోన్ అవుతూ ఉంటారు అనవసరంగా. సో మానసిక రోగాలకు ఎక్కువ లోనైన వాళ్ళకి శారీరకంలో కూడా ఎక్కువగా రోగాలు వచ్చేస్తాయి. చాలా లింక్ ఉన్నాయి వాటన్నిటికీ. సో ఇలా స్పిరిచువల్ మెటీరియల్ లింక్ ఉంది ఒక విధంగా చెప్పాలంటే. అయినా కానీ మీరు ఎంత చేసుకున్నా కానీ భౌతిక జగత్ అంటే జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషాన దర్శనం ఉంటుంది కాబట్టి ఆ దర్శనం మీరు చేసుకోవాలి. అలా దుఃఖాలని దర్శనం చేసుకున్నా కానీ ప్రభావితం కాకుండా ఉండగలిగితే, ఉండ ఉండగలిగే శక్తి లభించిందంటే మీకు భక్తిలో మీరు బాగా ప్రగతి సాధించారన్నమాట. సో చెప్పాను కదా, వైరాగ్యం అంటే బాధ్యత రహితంగా ఉండడం కాదు, బాధ్యతాయుతంగా వ్యవహరించిన తర్వాత కూడా మనకు భౌతిక ప్రపంచంలో కొన్ని లాసెస్ నష్టాలు జరగవచ్చు అని తెలిసి దాన్ని తట్టుకునే శక్తి అదనమాట సరైన వైరాగ్యం అంటే. ధీర అదే ఇప్పుడు మనకి ఇక్కడ చెప్పారు ధీర అనే ఒక ఉదాహరణకి ఎలా మనం ప్రభావితంగా రెండు అనమాట, ఒకటి ఏంటంటే భౌతిక కష్టాలు నష్టాలకి, ఇంకొకటి ఏంటంటే భౌతిక లాభాలు మరియు ప్రలోభాలకి. ఎలాగైతే ఇక్కడ మనకు ప్రభుపాల ద్వారా ఇంకొక ఉదాహరణ ఇచ్చారు యమునాచార్య, ఆయన శ్రీ రామానుజాచార్యులు వారి ఆచార్యులు అంటే వాళ్ళ గురువు యమునాచార్య. ఆయన శ్రీ యమునాచార్య ఆయన ఎప్పుడు ఆయన ఇప్పుడు భగవంతుడి పైన సంపూర్ణంగా భక్తితో ఆయన మగ్నమై ఉన్నాడు ఆయన చేతన. అలాంటి సమయంలో సరిగ్గా శుద్ధభక్తి చేసుకున్నప్పుడు కూడా ఏదైనా సరే ఒక కామ వాసన యొక్క అటువంటి ఆలోచన థాట్ ఒక మెదడులో ప్రవేశించినప్పుడు వెంటనే ఆయనకి అటువంటి వాటిపైన విరక్తి, విరక్తి అంటే డిస్గస్టింగ్ ఫీలింగ్ అనమాట, అంటే ఛీ ఇదేం థాట్ అని ఇలా కొట్టిపారేస్తారు అనమాట. మామూలుగా ఎవరైతే కామవాసనతో భరితమై ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కలియుగంలో ముఖ్యంగా వాతావరణం ఎలా ఉందంటే ఎక్కువగా మీకు రాంగ్ థాట్స్ కూడా ఎంటర్ అవ్వచ్చు అనమాట. సో కానీ అప్పుడు మీరు ఎలా యాక్ట్ చేస్తారని, ఒకవేళ తప్పుడు ఆలోచన వచ్చిందనుకోండి ఇలా, అప్పుడు మరి దానిపైన మీరు దాన్ని చీ అనేసి దాన్ని పట్టించుకోకుండా వదిలేయడం, లేకపోతే దాన్ని వదిలేసి మీరు భక్తి చేసుకుంటారా, లేకపోతే చాలా మంచి ఇంద్రియాలని భోగించుకోవచ్చు అనేసి మనసులో మీరు ఇంద్రియాలని భోగించుకుంటూ ఉంటారా. సో ఈ విషయం అన్నమాట పాయింట్. సో ఇక్కడ యమునాచార్య అంటే నేను ఏదైనా ఇట్లా కామవాసన పూరితమైన ఏదైనా ఆలోచన వస్తే కూడా దాన్ని దానిపైన ఉమ్మి పారేస్తానని చెప్తారు. ఇంకో దగ్గర స్టేట్మెంట్ అది వస్తుంది, ఇక్కడ కొంచెం మార్చి చెప్పారంటే సేమ్ థింగ్ డిస్గస్టింగ్ ఫీలింగ్. ఐ అట్ వన్స్ ఫీల్ డిస్గస్ట్, ఏదైనా తప్పుడు ఆలోచన వచ్చినా కానీ దానిపై వ్యతిరేక భావన అనేది వెంటనే ఉత్పన్నమవుతుంది నాలో, ఎందుకంటే ఇప్పుడు నేను కృష్ణుడి పైన సంపూర్ణంగా మగ్నమై భక్తి చేసుకుంటున్నాను కనుక. సో ఇదంతా ఎలా జరుగుతుంది అంటే చెప్పాం కదా, ఫస్ట్ వినడం నుంచే స్టార్ట్ అవుతుంది మన భక్తి మార్గం. సో సచ్చే బోనోఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ ఇస్ యాక్సెప్టెడ్. సో ఆ విధంగా మనం ఏంటంటే అందుకనే భగవంతుడి గురించి గురువు దగ్గర విని దీక్ష తీసుకొని తద్వారా ఏంటంటే అసలైన లాభం ఏంటంటే ద ఇంప్రూవ్మెంట్ ఇన్ నాలెడ్జ్ అండ్ డిటాచ్మెంట్. ఇది మనము అసలైన లాభాన్ని మనం అనుభవించవచ్చు అంట, మనకు ఆధ్యాత్మిక జ్ఞానం మనకు పెరుగుతుంది. ఇంకా అలాగే ఇంకా ఇదేంటి డిటాచ్మెంట్ కూడా మనకి భౌతిక విషయ వస్తువుల పట్ల ఆసక్తి అనేది తగ్గిపోతుంది అలా. సో మనం ఏంటంటే ఇక్కడ వైరాగ్యం అంటే అది ఆసక్తి తగ్గించుకోవడం అంతేకాని, ముందే చెప్పాను కదా బాధ్యత రహితంగా కానీ సోమరితనంగా కానీ నిర్లక్ష్యంగా మారడం కాదు వ్యక్తి. సో ఆయన చేసే కార్యాల్లో ఇప్పుడు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, కానీ మనము భగవంతుడి కోసం చేస్తామన్నమాట, భగవంతుడి సంతృష్టి కోసం అలా. విశ్వస్య జన్మ స్థితి సంయమార్తే కృతావతారస్య పదాంబుజం తే వ్రజేమ సర్వే శరణం యదీశ స్మృతం ప్రయచ్చత్యభయం స్వపుంసాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఈ శ్లోకంతో ఎండ్ చేస్తున్నారన్నమాట భగవంతుడికి పాదపద్మాలకు శరణం చేసుకునే అనే కాన్సెప్ట్ని. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే యు అస్యూమ్ ఇన్కార్నేషన్స్ ఫర్ ద, మీరు భగవంతుడిని అంటున్నారు, మీరు పాలన పోషణ ఇవన్నీ చేయడానికి భౌతిక ప్రపంచంలో ఎన్నో అవతారాలని మీరు దాలుస్తారు, తద్వారా మీరు ఈ యొక్క భౌతిక సృష్టి పాలన రచన ఇవన్నీ చేస్తూ ఉన్నారు, అలాగే తర్వాత సంహారం కూడా. సో అందుకనే మేము మీ యొక్క చరణాలని ఆశ్రయించుతున్నాము, మేమందరం కూడా మీ యొక్క చరణాల పట్ల శరణాగతులం అవుతున్నాము, ఎందుకంటే తద్వారా మాకు ఈ మీ చరణాలను ఆశ్రయించడం ద్వారా మాకు సరైన జ్ఞానోదయం మరియు అభయం లభిస్తుంది. స్మృతం ప్రయచ్చత్యభయం స్వపుంసాం, స్మృతి సరైన స్మృతి మరియు అభయం మాకు లభిస్తుంది. సో ముఖ్యంగా పాలన చేయడానికి పోషణ చేయడానికి ముఖ్యంగా భగవంతుడు మూడు గుణావతారాలు బ్రహ్మ విష్ణు శివుడుగా మహేశ్వరుడుగా కూడా ఈ యొక్క సృష్టి పాలన చేస్తారు. సో ముఖ్యంగా మనుషులు వ్యక్తులు జనాలు ప్రజలు ఎవరైతే ఎక్కువగా సత్వగుణంలో ఉంటారో అంటే సత్వగుణం చేత ప్రభావితమై ఉంటారో వాళ్ళు విష్ణువుని పూజిస్తారు, రజోగుణంలో చేత ప్రభావితమైన వాళ్ళు బ్రహ్మదేవుణ్ణి, అలాగే తమోగుణం చేత ప్రభావితమైన వాళ్ళు శివుణ్ణి పూజిస్తారని ఇక్కడ రాశారు. సో ఈ విధంగా ఇక్కడ ఎంతోమంది దేవతలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ చూశారు కదా, అందరూ భగవంతుడు విష్ణువుని అంటే భగవంతుడిని ఆరాధిస్తున్నారు ఇక్కడ. సో బ్రహ్మ శివ ఇద్దరు వాళ్ళు ఇద్దరు కూడా బ్రహ్మదేవుడు శివుడు కూడా భగవంతుడు శివు విష్ణువుని కృష్ణుడిని ఆరాధిస్తారు. ఆ విషయాలు మనం చూసాం ముందు కూడా, బ్రహ్మ సంహిత ప్రేయర్స్ ఉన్నాయి, రుద్రగీతం ప్రేయర్స్ ఉన్నాయి, ఇవన్నీ ప్రేయర్స్ మనకు భాగవతంలో ఇంకా వేరే శాస్త్రాల్లో కూడా ఉన్నాయి. సో ఆ విధంగా అందుకనే వీళ్ళందరినీ కూడా మనం దేవతలుగానే పరిగణిస్తామన్నమాట. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి.
యత్సానుబంధే సతి దేహగేహే మమాహమిత్యూడ దురాగ్రహాణాం పుంసాం సుధూరం వసతోపి పూర్యాం భజేమ తత్తే భగవన్ పదాబ్జం.
సో నెక్స్ట్ ఇప్పుడు పాయింట్ ఏం చెప్తున్నారంటే, మరి ఎవరు భగవంతుడికి శరణాగతులు అవ్వలేరు ఇదన్నమాట ఇక్కడ పాయింట్. ఎవరు, ఇదే పాయింట్ మనం చర్చించుకున్నాం కదా, ఎవరైతే ఇంకా బాగా భౌతిక ఆసక్తులతో మునిగి ఉన్నారో, భౌతిక విషయాల పట్ల కానీ, వస్తువుల పట్ల కానీ, శరీరం పట్ల కానీ, ముఖ్యంగా ఎలా తెలుస్తుందంటే ఐ మై ఇక్కడ మమాహం ఇత్యూద దేహ గేహే వాళ్ళ దేహం పట్ల గేహం పట్ల. సో మాహ మమ అంటే నేను నాది, నేను నాది అనే ఆలోచన అదే చేతనతోనే జీవిస్తున్నారు కదా, నా వాళ్ళు, నేను నాది, ఇది నా ప్రాంతం, ఇది నా ప్రజలు, లేకపోతే ఇది నా పరువు, నా ప్రతిష్ట, ఇది నా సంపద, ఇది నాది, అలా నేను నాది అని జీవించే వాళ్ళు ఏంటంటే ఇంకెప్పుడు భగవంతుడిని వాళ్ళు దర్శించుకోలేరు, భగవంతుడికి శరణాగతులు అవ్వలేరు వాళ్ళు. సో కానీ మేము మాత్రం మీకు శరణాగతులు అవ్వాలనుకుంటున్నాము అని చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ భగవంతులు భక్తులందరూ భక్తు దేవతలందరూ కూడా భగవంతుడు ఒక భక్తులే, ముందు కూడా మనం చర్చించుకున్నాం. సో ఈ కలియుగంలో మరి ఎలా మనం ఈ భౌతిక బంధనాల నుంచి బయటపడి భగవంతుడికి శరణాగతులు అవ్వగలము అంటే కృష్ణ కథ ఒకటే మార్గం మనకి కలియుగంలో, ఇదే మార్గం శ్రవణం కీర్తనం. సో శ్రవణం నుంచి స్టార్ట్ అవుతుంది, తద్వారానే మనకు అన్నీ స్టార్ట్ అయ్యేది భక్తులు. ఇంకా చెప్పాలంటే ప్రభుపాల ద్వారా ఒక స్టేట్మెంట్ రాస్తారు ఇక్కడ, అందుకనే మనము దేర్ ఫోర్ పీపుల్ షుడ్ బి ట్రైన్డ్ టు హియర్ ఓన్లీ కృష్ణ కథ బై ఆల్ మీన్స్ ఇన్ ఆర్డర్ టు గెట్ రిలీఫ్ ఫ్రమ్ ఆల్ మిజరీస్. అన్ని భౌతిక సమస్యల నుంచి, భౌతిక కష్టాల నుంచి, భౌతిక తాపాల నుంచి విముక్తి లభించాలంటే ఒకటే మార్గం కృష్ణ కథ వినడం. అందుకే అందరికి ట్రైనింగ్ ఇవ్వాలి, ట్రైన్ కృష్ణ కథ వినడానికి సాధన అన్నమాట. ఎందుకంటే వేరే వేరే విషయాలు వినడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో మరి మనకు సమయం అయిపోయింది, 44 వరకు మనం చూసాము. సో ఓకే అండి, నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే మరి ఇక్కడే స్టాప్ చేస్తాను, మనకు సమయం కూడా అయిపోయింది. 45 నుంచి రేపు చర్చించుకోవడానికి ప్రయత్నిస్తాను నేను, దట్ వుడ్ బి బెటర్. మిగతా శ్లోకాలు మనము నెక్స్ట్, రేపు లేదు కదా, ఫ్రైడే రోజు, అంతేనా, ఫ్రైడే రోజు మనం చర్చించుకుందామంట. ఓకే, చాలా చాలా ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. శ్రీ ప్రభుపాదకి జయ. గంత్రా శ్రీమద్భాగవతంకి జయ. సమవేత గౌరవభక్త వృందికి జయ. నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమనంది హరి హరి బోల్.